Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Jaya Radha Krishna, Jaya Radha Krishna, Jaya Radha.
జగద్గురు శ్రీల ప్రభుపాదకి, రాధా కృష్ణచంద్ర భగవానికి, రాధా గోపీనాథకి, రాధా పార్థసారథికి, జగన్నాథ బలదేవ శుభద్రమాయకి, గోవింద శ్రీనివాస్కి, పౌర్ణికాయకి, హరినాం సంకీర్తనికి, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి నిదాయ గౌర ప్రేమనందే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నారాయణం నమస్కృత్యం వరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తపోజాయ మదీరయే నక్కప్రాయేషభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భక్తే భవతి నైష్కికీ హే కృష్ణకరుణా సింధో దీన వందే జగత్పతే. గోపేశ గోపికా కాంతా రాధాకాంత నమోస్తే. సప్తకాంచనగౌరాంగీ రాధే బృందవనీశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పకరుద్భ్యస్య కృపాసింధుభ్యైవచ పరిపాణాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. చదువుతున్నది శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధ అధ్యాయం 24 శ్లోకం 12. బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ త్వయామే అపచితిస్తాత అపచితిస్తాత
ృహేవాక్యం భవాన్మానదమానయన్
ట్రాన్స్లేషన్ బ్రహ్మ బ్రహ్మదేవుడు ఉవాచ పలికెను త్వయా నీచే మే నా యొక్క అపచితిహి అర్చనము తాత ఓ పుత్ర కల్పిత వరరింపబడినది నిర్వ్యలీకత నిష్కపటముతో యత్ అందుచే మే నా యొక్క సంజగృహే పూర్తిగా అంగీకరించి వాక్యం ఉపదేశములను భవాన్ నీవు మానద ఓ కర్తమ ఇతరులను గౌరవించువాడు మానయన్ గౌరవించుచు. దీనికి అర్థమే భాష్యము చెప్పినది శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద్య శ్రీ ప్రభుపాద్ బ్రహ్మదేవుడు కలిగిన ప్రియమైన పుత్ర కర్దమ నా ఉపదేశంలో ఏడ తగిన గౌరవమును చూపుచు నిష్కపటముతో వాటిని పూర్తిగా అంగీకరించి నీవు నన్ను తగిన రీతిగా రక్షించితి నా నుండి గ్రహించిన ఉపదేశములన్నింటినీ నెరవేర్చి తద్వారా నన్ను గౌరవించితి. భాష్యం విశ్వమనందుడు తెలుజీవునిగా బ్రహ్మదేవుడు ఎల్లరకు గురువు అయి ఉన్నారు. జీవులందరికీ అతడు జనకుడు సృష్టికర్త కూడా అయి ఉన్నాడు. ఇక కర్దమని ప్రజాపతిలోనొకరు మరియు బ్రహ్మదేవునికి తనయుడు. గురు ఆదేశములను సంపూర్తిగాను ఎటువంటి మోసము లేకుండాను నిర్వహించినందున అతనిని బ్రహ్మదేవుడు శ్లాఘించుచున్నాడు. భౌతిక జగమండలి పెద్ద జీవునికి మోసగించుట అన్నది అయోగ్యత కలదు. అతనికి కూడా నాలుగు అయోగ్యతలు ఈ విధముగా ఉన్నది. తప్పకుండా పొరపాటు కలుగుతారు, తప్పకుండా మోసగ్రస్తుడగుతారు, మోహగ్రస్తుడగుతారు, ఇతరులను వంచే స్వభావము, ఇంద్రియముల అపూర్ణత్వము. కానీ ఎవరైనా గురువు గారి ఆజ్ఞను పరంపరా విధముగా ద్వారా సరఫా వహించినచో ఈ నాలుగు లోకముల నుండి బయటపడగలరు. కనుక నేను ప్రామాణిక గురువు నుంచి గ్రహించిన జ్ఞానము మోసమైనది కాదు. బద్ధ జీవనచే కల్పింపబడిన ఇతరము ఏ జ్ఞానమైనను కేవలము మోసమే. మన నుండి గ్రహించిన ఉపదేశములను బద్ధమైన చెప్పగా నిర్వహించేసి తద్వారా గురువును గౌరవించనని బ్రహ్మదేవుడు ఎరగగలిగాను. గురువును గౌరవించుట అనగా గురువుపదేశమును తూచా తప్పక నిర్వహించుటయే.
తస్మై శ్రీకరణే నమ. నమాం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాన భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినికి నామినే. నమస్తే సరస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది సత్సరేషకారిణే. జయ శ్రీకృష్ణ చైతన్యాం ప్రభునిత్యానంద శ్రీరద్వైతగదాధర శ్రీవాసరీగౌరవత్తవృందం. హరే కృష్ణాన్ కృష్ణ కృష్ణాన్ హరే హరే, హరే రామ 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 హరే హరే. బ్రహ్మోవాచ త్వయామే అపచితి ప్రాత కల్పిత నిర్వ్యలీకత ఎన్నే సంజగృహే వాక్యం భవాన్ మానదమానవన్. బ్రహ్మదేవుడు తెలుసను, ప్రేమైన పుత్ర పెద్దమా, నా ఉపదేశంలో తగిన గౌరవమును చూపుచు నిష్కపటముతో వాటిని పూర్తిగా అంగీకరించి నీవు నన్ను తగిన రీతిగా అర్చించుకుని నా నుండి గ్రహించిన ఉపదేశములన్నింటినీ నెరవేర్చి తద్వారా నన్ను గౌరవించుకుని. ఈరోజు దీపావళి, మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. హరే కృష్ణ. దీపావళి రోజు దీపాలు వెలిగించుకుంటాము. నరకాసురుడు అయినటువంటి రాక్షసుడు భయంతో అందరూ కూడా దీపాలు కూడా వెలిగించలేదంట. సో చీకటి జ్ఞానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, దీపం జ్ఞానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈరోజు శ్లోకం కూడా చాలా అపార్ట్వేట్గా ఉంది. బ్రహ్మదేవుడు కర్దమ్మునికి గురువు, ఆయన ఏం చెప్తున్నారు అంటే నిష్కలకముగా నా సందేశాన్ని స్వీకరించడం వల్ల. సో శిష్యుడికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే నిష్కపటంగా గురువు దగ్గర నుంచి సందేశాన్ని స్వీకరించడం. మామూలు జనరల్గా కూడా స్కూల్లో టీచర్ మీద బాగా విశ్వాసంతో శ్రద్ధగా కూర్చొని వినేటువంటి వ్యక్తికే సబ్జెక్టు గురిలో కలుతుంది. టీచర్ వస్తే వెనకాల నుంచి పేపర్లు ఎండలు చేసి ఇచ్చేసి ర్యాకెట్ వదిలి తర్వాత పూర్తి ధ్యానం లేకుండా ఆడికి తపాసు. ఎప్పుడైతే వ్యక్తి మీద విశ్వాసము శరణాగతి అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే సందేశాన్ని మనం హృదయంలోకి స్వీకరించగలం. అది లేనప్పుడు సందేశం నామమాత్రంగా ఉంటుంది అన్నమాట. సో అందువల్ల నిష్కపటంగా అనేటువంటిది ఇక్కడ చాలా గొప్ప సందేశం అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే గురువు మీద గౌరవాన్ని మనం ఎప్పుడు చూపించినట్టు దానికి కూడా గొప్ప సందేశం ఉంది శ్లోకంలో. మనం మామూలుగా జగద్గురు శిల ప్రభాదికి జయంతో గౌరవం చూపించినట్టు కాదు అనేది ఇక్కడ సందేశం. ఏంటి అంటే ఎవరైతే నిర్వర్తిస్తారో గురువు యొక్క ఆశయాలను,
అప్పుడే ఆ గురువు మీద నిజమైనటువంటి గౌరవాన్ని వ్యక్తపరిచినట్టు. ఇక్కడ అదే నా నుండి గ్రహించిన ఉపదేశములనన్నింటినీ నెరవేర్చి తద్వారా నన్ను గౌరవించితివి. ఉపదేశాలను ఆచరించినప్పుడు నిజంగా గురువుని మనం గౌరవించినట్టు. మనం ఏంటంటే జైలు అంటే గౌరవం అనుకుంటాం, అది కాదు గురువుని గౌరవించేటువంటి విధానం. ఆయన యొక్క సూచనలను మనం ఆచరించడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అది నిజంగా ఆయన్ని సంతృప్తిపరిచేటువంటి కార్యక్రమం అన్నమాట. అందుకని పూర్వాచార్యులు అందరూ కూడా చూడండి, వాళ్ళంత గొప్ప స్థాయికి వచ్చారు అంటే వాళ్ళ యొక్క గురువుల యొక్క ఆదేశాలను వాళ్ళు నిర్వర్తించడం కోసం జీవితాల్ని త్యాగం చేశారు. రామానుజాచార్యుల వారు యమునాచార్యుల వారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన శరీరాన్ని వదిలిపెడుతూ ఈ మూడు వేళ్ళు ఇట్లా ముడుచుకొని ఇట్లా పనుకొని ఉన్నారు అనమాట. సో గురువు గారు ఈ మూడు వేళ్ళు ఎందుకు ఇట్లా ముడుచుకొని ఉన్నారు ఎవరికి అర్థం కాలేదు. రామానుజులు గారు వచ్చారు, ఆయన గురువు గారికి ప్రణామం చేస్తున్నారు పార్థివ దేవానికి. అప్పుడు ఆయన అన్నారు, ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని నేను ప్రచారం చేస్తాను అన్నారు. ఒక వేలు తెచ్చుకోనండి, స్త్రీ భాష్యాన్ని రచిస్తాను ఇంకో వేలు తెచ్చుకోనండి, భవిష్యత్తులో పరాశర భక్తుడిని ఈ యొక్క సిద్ధాంత ప్రచారానికి ఆచార్యుని చేస్తాను మూడో వేలు తెచ్చుకున్నాను. సో గురువు యొక్క మరి ఈ మూడింటిని రామానుజులు గారు చేశారు, ఈ మూడు చేశారు. ఈ యొక్క వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు, శ్రీ భాష్యాన్ని రచించారు, పరాశర భక్తాన్ని ఆచార్యము చేశారు. మరి శివ ప్రభుపాదుల వారు వారి గురువు గారికి నేను ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందేటట్టుగా చేస్తాను. 22 సంవత్సరాల వయసులో ఆయన మాట ఇస్తే 49 సంవత్సరాల వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఆయనని ఆపలేదు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే చూసినట్లయితే భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు గారు, ఆయన తండ్రి మొట్టమొదటి గురువు భక్తి వినోద్ ఠాకూర్. ఆయన చెప్పారు, మీ జన్మ ఎప్పుడు జన్మవుతుంది అంటే గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గర మీరు శిష్యుడైతే మీ జన్మధన్యం అవుతుంది. ఆయన వెళ్ళి ఆయన అడిగారు, నేను మిమ్మల్ని గురువుగా స్వీకరించాలనుకుంటున్నాను. ఆయన అన్నారు, నీ అంతటి గొప్ప వ్యక్తికి గురువు అయ్యే ఇది నాకు లేదా. సో ఒకరోజున వంతరి మీద వస్తూ ఉంటే గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఎదురెళ్ళారు, మీరు నాకు దీక్షగా నిలకపోతే నేను నదిలో దుక్కి ప్రాణవంతు చేస్తున్నాను, నదిలో దుక్కి ప్రాణవంతు చేస్తున్నాను. ఒకే ఒక శిష్యుడు గౌర కిషోర్ దాస్ బాలాజీ మహారాజుకి, అది భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. సో ఆయన యొక్క ఆశయాన్ని హృదయంలో తీసుకుని ఎంతో తీవ్రతతోటి ఆ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారన్నమాట. నైతిక సన్యాసి, పుట్టినప్పటి నుంచి స్త్రీ గురించి ఆలోచన కూడా లేకుండా ఒక పరిశ్రమైనటువంటి జీవితాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు గారు గడిపారన్నమాట. సో మనం ఈ రకంగా చూసినట్లయితే గురువు యొక్క ఆదేశాలను నిర్వర్తించడం అన్నటువంటిది, దాని మీద మన ధ్యానం ఉండాలి. అప్పుడు గురువుని మనం సంతృప్తి పరిచిన వాళ్ళం అవుతామన్నమాట. మరి గురువు యొక్క ఆదేశాలలో ఏమైనా స్వార్థం ఉందా? ఏం లేదు. వాళ్ళ కోసం ఏం కోరుకోవచ్చు? లోక కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం. నిన్న కాలంలో జగన్నాథ రథయాత్రకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాలని మన యొక్క ప్రభుత్వ వారి యొక్క సందేశం, ఈ నగర సంకీర్తన జనాలు వాటి కోసం తప్పిస్తూ ఉన్నారు, తప్పిస్తూ ఉన్నారు. వేల మంది పాల్గొన్నారు చిన్న ఊరైనప్పటికీ కూడా. రాత్రి 10:30 పడుకుంటైనా కానీ అందరూ అట్లాగే ఉన్నారు కార్యక్రమంలో పాల్గొంటూ. ప్రభుపాద గారు ఆయన చెప్తారు, కృష్ణ చైతన్యం అన్నటువంటిది ప్రతి ఒక్కరి హృదయంలో ఒరిజినల్గా ఉన్నది, ఆత్మ యొక్క స్వరూపం అది. ప్రభుపాద గారు చెప్తారు, లండన్ పదయాత్రలో శాన్ ఫ్రాన్సిస్కోలో పదయాత్రలో 7 గంటలు ఈ యువతంతా కూడా సంకీర్తనలో పాల్గొన్నారు, నృత్యం చేస్తారు. నటించడం అంటే 10 నిమిషాలు మాక్సిమం 20 నిమిషాలు. మీరు షూటింగ్ కూడా ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు, చూసుంటారు అందరూ ఏదో ఉత్సాహంగా. సో అమ్మ నమ్మిస్తుగా ఉన్నది. సో వాళ్ళు ప్రతి డైలాగ్లో ఒక 5 నిమిషాలు ఆపేసి మళ్ళీ షూట్ చేస్తారు నటన. ఒక సినిమా తీయాలంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల మొత్తం యాక్షన్ అయిపోయి ఒక సినిమా తీసేస్తుంటారు, కట్ ఉంటుంది అనమాట. సో ప్రభుత్వ అధ్యక్షులు నటించడం కాదు, 7 గంటల ముందు కంటిన్యూస్గా దేశంలో పాల్గొని నృత్యం చేస్తూ ఉన్నారు అంటే ఇది నటన కాదు. ఆ నిజమైనటువంటి ఆ కృష్ణ భక్తి ఆత్మస్వరూపం అన్నటువంటిది జాగృతమైంది అన్నాడు ప్రభుత్వాలు. అదే కంటి నిద్ర నుంచి మేల్కొల్పడం జరిగింది అనమాట. సో మీరు చక్రదేవంలో గమనించవచ్చు, ఎవరో వాళ్ళు ఫస్ట్ టైం కొంతమంది అయితే నామే ఉంటా ఉన్నారు. నేను గమనించింది ఏంటంటే ఎంతమంది మామూలు వాళ్ళు ప్రసాదం తీసుకున్నారు, ఎంతమంది వాళ్ళు కూడా కొంతమందిని గమనించాను. వాళ్ళు కూడా కీర్తన బాగా మంచి దీంట్లో జరుగుతుంటే వాళ్ళు కూడా చప్పలు పెడుతున్నారు, కీర్తనలో వాళ్ళు కూడా వాయిస్తూ ఉన్నారు అనమాట. సో ఇది కేవలం హిందూ వాళ్ళు హిందూ కాదు, ఆత్మకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ విశ్వచైతన్యం ఉన్నటువంటిది. అది లేని దాని వల్ల వాళ్ళందరూ దుఃఖపడుతున్నారు. మనకు చాలా కష్టం భక్తులు భావోద్వేగానికి గురై కళలు మీరు కావడం అంటే ప్రభుపాద ఒకసారి శిష్యుడికి చెప్తారనమాట, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రభుపాద శిష్యులు చెప్తారు, కృష్ణుని కోసం మనం వేధించాలా వేధించాలా అప్పుడు కృష్ణుని మనం పొందుతాం అని ప్రవర్తన చెప్తే మతపద శిష్యుడు వచ్చేసి మీరు కృష్ణుని గురించి విలపించాలా వేధించాలా అన్నారు, నాకు ఏడుపు రావట్లేదు అన్నారు. అది ప్రభుపాద గారు చెప్పారు, ఏడుపు రావట్లేదని ఏడు అన్నారు, ఇక్కడికి రావట్లేదని ఏడు అన్నారు అన్నారు. సో నేను గమనించాను, ప్రత్యేకించి మొన్న జగన్నాథ్ గారు రథం మీరు చూస్తూ ఉంటే కొంతమంది ఆ కళ్ళలో చిన్నీళ్ళు పడుతూ ఉన్నారు, ఎంతో బాధలకు గురి అవుతూ ఉన్నారు అనమాట. ఏదో వాళ్ళ యొక్క ఆత్మబంధువు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఏదో తెలియనటువంటి కొరతని వాళ్ళ సంతృప్తి పొందినట్టుగా వాళ్ళ ముఖంలో ఆ భావన ఉందన్నమాట. అది కన్నా రథం మీరు వస్తారంటే ఆయన అట్లాగే చూస్తూ తన్నయత్నంలో కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏదో భావంలో వ్యక్తపరచుకుంటున్నారు, ఎంతో బరువైనటువంటి గుండె బరువులు గుంజుకుంటూ ఉన్నట్టుగా వాళ్ళ యొక్క ముఖం చూస్తే తెలుస్తూ ఉంది అనమాట. ఎంతో బరువుని వాళ్ళు గుంజేసుకుంటూ ఉన్నారు. అది కన్నా అది చూసిన తక్షణమే మనంతా సమయంలో నిలబడి ఉన్నారు. ఇదంతా కూడా సహజమైనటువంటి జీవుని స్వరూపం, అది జాగృతం అవుతూ ఉంది అనమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమని చూస్తుంది అంటే ఒక్క పవిత్ర భక్తుడు శివ ప్రభుపాదు గారు అన్న 2 లక్షల కోట్ల మందికి ప్రపంచ వ్యాప్తంగా ఆనందాన్ని ఇచ్చారు ఒకే ఒక వ్యక్తి. ఇప్పుడు అక్కడ రథయాత్ర జరిగింది అంటే ఏమి, మనం స్టార్ట్ చేసాం అదే ఉన్నా ఎక్కడ మొదలైంది, ఎవరు సంకల్పం చేశారు, ప్రభుపాదు గారు సంకల్పం చేశారు, ఎవరి సంస్థ ద్వారా జరుగుతుంది, ఆయుర్వేదం చేసినటువంటి సంస్థ ద్వారా జరుగుతుంది. సో ఇన్ని వేల మందికి ప్రపంచమంతా కూడా దగ్గర దగ్గర 3,500 నుంచి 4,000 నగరాల్లో జగన్నాథ రథయాత్ర జరుగుతుందని తీసుకుని తరపు 3,500 నుంచి 4,000 నగరాల్లో జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుందంట ప్రపంచం అంతా కూడా. అన్ని దగ్గరగా 8,000 మంది పాల్గొంటారు, ఎంతమందికి భగవత్ ప్రసాదం లభిస్తూ ఉంది. నిన్న వాళ్ళ దగ్గర 15,000 మందికి ప్రసాదం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ చిన్న ఊర్లో 15,000 అది కూడా పిల్లవాడు దగ్గర చాలా వెరైటీస్ పెట్టారు, చాలా వెరైటీస్, స్వీట్, బజ్జీ, పుదీనా రైస్, కర్డ్ రైస్, తర్వాత మరీ టెంపుల్స్ నుంచి వచ్చిన డివోటీస్ చేసే చపాతి, కుర్మా, ఇవన్నీ చెప్పుకుంటే నిన్న చాలా మంది వచ్చిండేవారు. ఎక్సలెంట్ ప్రసాదం అన్నమాట, చాలా బాగుంది.
ఇంకోటి ప్రభుత్వాలు గారు ముందు ప్రసాదం గురించి కొంచెం పిల్లవాడు పెట్టడం, కొంచెం ప్రభుత్వం పెట్టడం, ఓన్లీ ఇస్కాన్లో ప్రసాదం అంటే తెలుగు గురించడం అంటారు.
ప్రభుత్వాలు గారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఎక్కడ పోయినా, లాస్ట్ టైం కూడా చెప్పారు డిలిగేట్స్ అన్న కాదు, ఆపిల్ ఆపిల్ కంపెనీ ఓనర్ ఆయన పేరే మర్చిపోయింది, జాబ్స్ స్టీవ్ జాబ్స్, ఆయన ఇంటర్వ్యూ చేస్తే కడుపు నుండి ఆహారం మీరు ఎప్పుడుతున్నారు అంటే ఇస్కాన్ లో సెంటర్ తీసుకెళ్ళినప్పుడు అని చెప్పి చెప్పారు ఆయన, ఇస్కాన్ లో సెంటర్ తీసుకెళ్ళినప్పుడు తిన్నాను అని చెప్పి చెప్పారు. సో అతను ఆ కంపెనీ స్టార్ట్ చేయకముందు ఫుడ్ టాక్ మీద పడుకునేవాడు అంట, సండే సండే ఇస్కాన్లో ప్రసాదం పెడతారని చెప్పి వచ్చి తినేవాడు, ప్రసాదం పెడతారని వచ్చి తినేవాడు. సో ఇవన్నీ సంస్థ వారు లోక సంహారం కోసం ఆడ ప్రసాదం తీసుకుంటే ఈరోజు కాకపోతే రేపైనా శుద్ధ భక్తులు అవుతాడు, ఈ జన్మ నుంచి జరాగ్రాదులతో ఉన్నటువంటి ప్రపంచం నుంచి వాడికి మోక్షం వస్తుంది. ఒకసారి హరే కృష్ణ అంటే ఈరోజు కాకపోతే 10 జన్మలు 100 జన్మల తర్వాత అయినా ఆడు కృష్ణ భక్తులు అవుతాడు, మోక్షాన్ని పొందుతాడు. జగన్నాథుడు రథం మీద చూస్తే ఈరోజు కాకపోతే రేపునే కానీ ఆడికి భక్తి వచ్చి మోక్షం వస్తుంది. ఆ రథయాత్రలో ఏదైనా కొంచెం సేవ చేస్తే ఈరోజు కాకపోతే రేపైనా వాడు ఉద్ధరించబడతాడు, ఉద్ధరింపబడతాడు. సో ఇక్కడ ప్రతి అంశం జీవుల్ని ఎక్కడ ఉద్ధరించగలగాల, ప్రతి అంశం, ప్రతి అంశం అన్నమాట. దీంట్లో కృష్ణ చైతన్యంలో కేవలం ఒకటి మోక్షానికి ఉపయోగపడుతుంది, ఇంకొకటి ఉపయోగపడదు అనేది ఏం లేదు. ప్రతి అంశము జీవులు ఏ విధంగా ఈ యొక్క సంసార బంధం నుంచి విముక్తిని కలిగించి మోక్షాన్ని ఇవ్వాలా, మోక్షాన్ని ఇవ్వాలి. అందుకని అంశాన్ని శివ ప్రభుపాదులు గారు ఏర్పాటు చేస్తారు, శివ ప్రభుపాదులు గారు ఏర్పాటు చేస్తారు. అన్ని వెంటనే కావినప్పుడు కూడా ఆ న్యాచురల్ స్కిప్ అనేటువంటి సెంటర్ ని ఓపెన్ చేసి సింగిల్ మ్యాన్ 1 మ్యాన్ ఆర్మీ అనమాట, ఆయనే ఆర్టి ఇస్తూ పాట పాడేవాళ్ళు, చేతన ఆయనే ప్రయత్నం చేసేవాళ్ళు, ఆయనే ప్రసాదం పొందేవాళ్ళు, వడ్డీ వడ్డించేవాళ్ళు. మనసు ఏమో లేదు కదా, ఆయన అక్కడే ఉండింది, ఆయన అక్కడే వెళ్ళింది. మనం ఇంతమంది అంటే ఎక్కడో ఒక ఎదురు పాత్ర జరుగుతూనే ఉంటుంది, కానీ అది ఒక్కరు ఎదురు పాత్రతో చేశారు. మన రోజు కొన్ని గులాబ్జాం నుంచి ఉండి ఆయన ఆ గదిలో ఒక పాత్రలో ఉంచి పెట్టేవాడంట భగవంతుడి నైవేద్యం పెట్టి. వీళ్ళందరికీ గులాబ్జామున్ అంటే దానికి ఒక పేరు ఉంది, ఇస్కాన్ గుండొచ్చాను. సో వీళ్ళందరూ పాశ్చాత్యులు ఈ మురిగిపోయిన పిల్లిపోయిన మాంసం అది ఇది తిని చెత్త చదారం నాలుకలు సత్యం చేశారనమాట. సో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయింది. అక్కడ ఒక ముస్లిం స్వామీజీ ఉన్నాడు, ఆయన సెంటర్లో స్వీట్ బౌల్స్ ఒక ట్రైలో ఉంటాయి, ఎవరు పోయి ఉందన్నా తినట్లు ఆయన అడుగుడు. సో ఈ బాగా స్ప్రెడ్ అయిపోతే వాళ్ళు వచ్చేవాళ్ళంట ఆ గులాబ్ జామున్ తినడానికి, ఆయన 2-3 తినేసిన తర్వాత వాళ్ళు ఆయన ప్రభుత్వాలు గారు అక్కడ కూర్చొని బుక్స్ ట్రాన్స్లేషన్ చేస్తారు అని వాళ్ళు ఎందుకు చేసినప్పుడే గ్రాటిట్యూడ్ తినడానికి ప్రభుత్వాలు గారు వాళ్ళు తిన్న వరకు కమ్ముకున్నారు. తిన్న తర్వాత ఏదో సెవెన్ చేస్తారు, అప్పుడు వాళ్ళు స్వామిజీ అని వైస్ కామ్ అని థ్యాంక్ యూ స్వామిజీ ఫర్ యూ నాట్ షేస్ బుక్ స్వీట్ బాల్స్ ప్లస్ కమ్ కమ్ ఆయన కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్. చూస్తారు అరే అన్ని టెక్నిక్స్ ఉపయోగించు, కృష్ణ చైతన్యం కూడా ఇతరులకు ఇవ్వడం అంటే ఒక వ్యాపారం అండి, మార్వాడీస్ దుకాణాలకు బొంగనే కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చేస్తాడు వాడు. జ్యూస్
జ్యూస్ మంగామని ఇంకా
100 10 రూపాయలు జ్యూస్ మన చేత తాగిచ్చేసి 10,000 బిల్ చేపిస్తాడు వాడు అనమాట. ఎంత టెక్నిక్ చూడండి, 10 రూపాయలు జ్యూస్ మన దగ్గర తాగిచ్చి వాడు 10,000-20,000 బిల్ చేపిచ్చేస్తాడు. మనం కూడా కొంచెం ప్రసాదం పెట్టి అది లైఫ్ ని సరెండర్ చేయించాలి కృష్ణుడికి అనమాట. కృష్ణుడికి లైఫ్ సరెండర్ చేయించాలి. అందుకని చెప్పి ఆ ప్రసాదం నాకు ఇక్కడ గుంటూరులో చాలా హ్యాపీ. ఎందుకంటే బయట ఎవరైనా కుక్స్ని పెట్టి వాళ్ళని పెట్టి ప్రసాదం అందిస్తారు, కానీ ఇక్కడ మనకు మాతాజీలు ప్రభులు అందరూ కలిసి అందరు నామం చేసేవాళ్ళు. ఒకసారి టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్గా ఒక ఆయన ఉండేవారు, ముక్తేశ్వరరావు అని చెప్పి. ఒకసారి తిరుపతిలో నేను ఉన్నప్పుడు టెంపుల్ విజిట్కి వచ్చినప్పుడు ఆయనతో కొంతమంది తీసుకొని వచ్చారు. ఇక్కడ ప్రసాదంలో ప్రత్యేకత ఏంటో తెలుసా అని ఆయన చెప్తున్నాడు. ఆయన తీసుకొచ్చిన వ్యక్తులతో ప్రత్యేకత ఏంటో తెలుసా, ఇక్కడ హరే కృష్ణ మంత్రం జపం చేసే వాళ్ళు ప్రసాదం చేస్తారు. ఇక్కడ అది కానీ తింటే అసలు ఎక్కడ లేని ఆనందం, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. తర్వాత అనంతపురం టెంపుల్కి గవర్నర్ వస్తా ఉన్నారు, కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఆయనకేదో హోటల్ నుంచో లేకపోతే కుక్స్ తయారు చేసిందో ఫుడ్ పెట్టాలని చెప్పి అనుకుంటే ఆయన నేను ఇస్కాన్లోనే తింటాను అన్నాడు. అంటే వాళ్ళన్నారంట, సార్ మేము అరేంజ్ చేస్తా ఉన్నారంట. అప్పుడు కలెక్టర్ని అడిగారంట గవర్నర్, అరే తిను కది ఇస్కాన్లో ప్రసాద్ ఖాయాహే అన్నాడంట, ఎప్పుడైనా ఇస్కాన్లో ప్రసాదం తిన్నావా అన్నాడంట. లేచానన్నాడు, అందుకని నాకు ఇక్కడ అరేంజ్ చేస్తానంటా ఉన్నావు, నేను చాలాసార్లు తిన్నాను, ఈ అవకాశం మళ్ళీ నేను ఇస్కానికి ఎప్పుడు వెళ్తానో లేదో తెలియదు, నేను ఇస్కాన్లోనే తింటాను, బయట అరేంజ్ చేస్తున్నాను అని చెప్పాడు గవర్నర్. సో అందుకని ఇప్పుడు మోర్ బాధ్యత మాట చూసినకి ఇవన్నీ స్టేట్మెంట్స్ నేను చెప్పిన తర్వాత టేస్టీగా ఉండాలి బాబు. తిన్న తర్వాత ఇంకోసారి ముద్ర ఒకసారి బిగినింగ్లో ఒక టెంపుల్లో మాట తీసుకొచ్చి చేస్తామంటే ఒక ప్రభు నా దగ్గరికి వచ్చాడు అనమాట పర్మిషన్కి. ప్రభుజీ నేను రోజు మధ్యాహ్నం కొంచెం వయసు అయిపోయింది, రాజుబాబు తింటాను అని చెప్పి క్యారియర్ తెప్పించుకున్నాడు అనమాట. సరేనండి, నేను ఆయన కొత్త క్యారియర్ కొనుక్కొని తెప్పించుకున్నాను, రాజుబాబు ఫిల్ చేసి తీసుకెళ్ళాడు అనమాట. మొట్టమొదటి క్యారియర్ తీసుకురాలేదు, ఏమైనా క్యారియర్ తెచ్చుకోలేదని ఇంకొద్దు ప్రభు అర్థం తెలుసు క్యారీర్ అసలు ఇంక మళ్ళా చేతిలో కనపడలేదు ఒక్కసారికే వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట. సో మనం ఏంటిదంటే ఇట్ షుడ్ బి సో టేస్టీ. ఎందుకంటే మనం ఎంత మెడిటేట్ చేస్తే అది వచ్చి దాంట్లో వస్తుంది. అక్కడ నువ్వు ఎంత విలువైన ఇంగ్రీడియంట్ చేస్తావనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత భావనతో చేస్తావు. ఇంగ్రీడియంట్స్ లేకపోయినా కానీ నీ భావన బాగుంటే దాంట్లో రుచి వస్తుంది. తర్వాత అదే అబద్ధం చేసిన తింటే చాలా ప్రాబ్లం, వాళ్ళ చైతన్యం ఆ వంటలో ఉంటుంది, మన చైతన్యాన్ని డిస్టర్బ్ చేస్తుంది. వాటిపై మీకు ఒక కథ కూడా చెప్తాను నేను. ఒక సాధు ఏకాదశి వ్రతం చేసిన తర్వాత ద్వాదశి రోజు ఎవరికన్నా ఒక గృహస్థుడు ఒక సాధువుకి భోజనం పెడితే ద్వాదశి రోజు చాలా పుణ్యం అన్నమాట. ఎందుకంటే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తుంటారు కదా అని ఒక సాధువు దగ్గరికి వెళ్ళి ప్రతి మళ్ళీ రేపు ద్వాదశి రోజు మా ఇంటికి రండి భోజనానికి అని చెప్పి చెప్తారు. అప్పుడు ఈయన సరేనని ఒప్పుకుంటాడు. తీరా ఈయన ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్యకి అసౌచ్యం వస్తుంది, మంత్రి ఇది ఆమె వండడానికి వీల్లేదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక ఆయన సలహా ఇస్తాడు, మీ పక్కింటి ఆమెను పిలిచి ఆమె చేత వంట చేయించేసేయండి అని. ఆమె వచ్చి వంట చేస్తుంది, అప్పుడు అది ఈయన వడ్డిస్తారు. ఈయన వడ్డిస్తూ ఉంటే ఆయన తింటూ ఉంటాడు, నెయ్యి ఒక వెండి గిన్నెలో తెచ్చి పెడతారనమాట. ఈయన ఒక్కొక్క ముట్ట లోపలికి పోయికొండి ఈయన ఒక ఆలోచన కలుగుతా ఉంది, ఆ వెండి గిన్నె కొట్టేయాలి అని ఈ సాధువుకు. సాధువు లోపల మళ్ళా అరే నేనేంటి సాధువును కదా ఈ తినడం ఏంటి, మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాడు, మళ్ళీ ఆలోచన వస్తూ ఉంది, మళ్ళీ కంట్రోల్ లాస్ట్కి ఆలోచన జయించింది అనమాట. ఆయన నీయంతా అన్నంలో కుమ్మరి చేసుకుని అగ్ని జాబులు వేసేసుకున్నాడు అనమాట. తీసుకొని ఇంటికి వెళ్ళాడు. రాసినంత మొదలవుతాడు, నేను ఇంత పవిత్రమైన జీవితం గడిపాను, నెయ్యిని పట్టేశానంటే నా చేతి ఇంకేమైంది అది ఇది అని చెప్పి ఎవరంతా మళ్ళీ నిద్రలేదని అగ్ని తీసుకుని వచ్చి ఆ ఇంటి యజమాని క్షమాపణ చెప్పి ఇచ్చేసి పొరపాటు అయిపోయింది. నేను అటువంటి కాదు, ఎందువల్ల కలిగిందో తెలియదు. అని అంటూ నిన్న వంట వారు ఉండే మా పక్కింటి ఆమె ఆమె అసలు ఏం చేస్తుంటుందో కొంచెం ఎంక్వైరీ చేయండి అని. ఆమెకి ఏం అలవాటు అంటే ఏ ఇంటికి పెళ్లికి తేరటానికి పోయినా కానీ ఏదో ఒక వస్తువు వేసుకొని వచ్చేసి అలవాటు అంటే ఆమెకి. సో ఆమె ఉండడం వల్ల అది ఏంటి ఆ వెండికి కొట్టాయా అన్నటువంటి ఆలోచన వచ్చింది అనమాట. సో సైంటిఫికల్లో ఏం చేస్తారంటే వ్యక్తులు రెండో వాళ్ళ యొక్క చైతన్యం వంటలో ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే భగవద్ భక్తులు వాళ్ళ ప్రసాదం వెళ్ళినప్పుడు దాని యొక్క శక్తి వేరుగా ఉంటుంది. నేను ఎంతో మంది విన్నాను, అరే ఇదే ప్రసాదం మా ఇళ్ళలో చేసుకుంటామండి, ఇంత రుచిగా రాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అది కేవలం భౌతికమైన రుచి అనుకుంటారు వాళ్ళు, కానీ అది కాదు. అది కృష్ణునికి అర్పించడం వల్ల, భక్తులు దాన్ని తయారు చేయడం వల్ల, వాళ్ళు భక్తితో ఎంతో కష్టపడి చేయడం వల్ల దానికి ఆ రుచి శక్తి ఉంది. అది భౌతికం కాదు, ఆధ్యాత్మిక శక్తి. వాళ్ళు దాన్ని తీవ్రంగా సద్వినియోగం చేసుకుంటే ఆడవాళ్ళు అయితే ఒకరోజు వంటకాల్లో వాళ్ళు కూడా చేయగలుగుతారు, మగవాళ్ళు అయితే తీర్థంలో వాళ్ళు చేయగలుగుతారు అనమాట ఆ ప్రసాదం ఘనంగా. సో అందువల్ల ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు అద్భుతాలు సృష్టించారు. ఆయన యొక్క జీవుల్ని ఎట్లా ఉద్ధరింప చేయాలా, జీవుల్ని ఎట్లా కాపాడాలా, అదే తపన. సో మనం ఆయన యొక్క ఫాలోవర్స్గా మనలో కూడా ఉండాల్సింది ఏంటి అంటే, మనం ఎట్లా ఆ ప్రభుపాదుల వారి యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఈ కష్టపడేటువంటి జీవి ఎవడు హ్యాపీగా లేదండి, అది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తించాలి. నేను గమనించినంత వరకు ఈ సృష్టిలో ఎవడన్నా భౌతిక జగత్తులో హ్యాపీగా ఉన్నాడు అంటే వాడు కేవలం కృష్ణ భక్తుడు మాత్రమే. ఇది వేరే వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు. పరమ కోటీశ్వరుడా లేకపోతే అదే ఇదో ఏం లేదు, ఎవరు హ్యాపీగా లేరు. ఓన్లీ కృష్ణ డివోటీస్, అది కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోతే మళ్ళీ ఏదో మాయ ఆవహించేస్తుంది. ఆ గుళ్ళో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఉండేటువంటి తేజస్సు ఎక్కడ ఎతికినా కనిపించదు అనమాట. సో ఓన్లీ భక్తులు మాత్రమే హ్యాపీగా ఉండగలరు. సో మనం ఏం చేయాలా, ఆ హ్యాపీనెస్ ప్రతి ఒక్కరికి పంచడానికి మనం ప్రయత్నించాలి. ఆ హ్యాపీనెస్ ఏ రకంగా పంచడం అంటే ఈ యొక్క కృష్ణ చైతన్యం అనేటువంటి జ్ఞాన జ్యోతిని వాళ్ళ జీవితాల్లో వెలిగించడం అనమాట, జ్ఞాన జ్యోతి. సో దీపావళి అంటే ఆ అసురుడి యొక్క భయానికి దీపం కూడా వెలిగించకుండా ఉన్నారంట. వాళ్ళు మరణించిన తర్వాత ఆనందంతో దీపాలు వెలిగించుకున్నారు అనమాట. సో మనం దీపం వెలిగించుకుని వెలుగు వచ్చేదండి. ఈ దీపం అది ఒక సింబాలిక్ ఇది అనమాట. కానీ జ్ఞాన జ్యోతి అన్నటువంటి ఏదైతే మనం వెలిగించుకుంటామో అది ఎటువంటి చీకటిలో కూడా మనకు వెలుగునిస్తూనే ఉంటుంది ఆ జ్ఞాన జ్యోతి. సో అందువల్ల ఆ జ్ఞాన జ్యోతిని మనం వెలిగించుకునేదానికి ప్రయత్నం చేయాలన్నమాట. అసురుడికి భక్తుడికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి అంటే, అసురుడు ఎప్పుడు కూడా తన యొక్క ఇంద్రియాల్ని భోగించాలా అన్నటువంటి భావనలో ఉంటాడు. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచాలా అన్నటువంటి ప్రయత్నంలో ఉంటాడు అనమాట. అది భక్తునికి రాక్షసునికి వ్యత్యాసం. రాక్షసుని భౌతికంగా ఎంత వాడి ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేసినా కానీ వాడు సంతృప్తి చెందదు. మనం కూడా ఏదైనా కోరిక ఉందనుకోండి, కోరిక ఉండేవాడు హ్యాపీగా ఉండలేదండి, వాడు ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటాడు. వాడికి భూమండలం అంతా అప్పగించినా కానీ వాడు చంద్రమండలం సంగతేంటి అంటాడు, వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే భక్తుడికి ఆ భగవత్ సేవలో వాడు సంపూర్ణమైన ఆనందంలో ఉన్నాడు కాబట్టి ప్రాపంచికంగా ఆయనకి అవసరం లేదు, ఆడు హ్యాపీగా ఉంటాడు, చాలా సంతృప్తిగా ఉంటాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ భగవత్ చింతనలో ఆ ఆనందాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో ఈరోజు నిన్న నరక చతుర్దశి, ఆ నరకాసురుడు భూదేవి యొక్క కుమారుడు అనమాట. సత్యభామను తీసుకుని వెళ్ళడానికి కూడా కృష్ణుడి యుద్ధానికి కారణం ఏంటి అంటే సత్యభామ భూదేవి యొక్క అంశం అనమాట. అందువల్ల సత్యభామను తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది, భగవంతుడు ఆ నరకాసురుణ్ణి వధించడము, అతని చెరలో ఉన్నటువంటి 16,000 రాజసన్యలు వాళ్ళందరినీ కూడా చరణ విడిపించి భగవంతుడు వాళ్ళని పరిణయం ఆడము ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇదే దీపావళి రోజునే దామోదరుడు కృష్ణుని నడుముకి తాటిక యశోదమ్మ బంధించిన లీల కూడా ఇదే దీపావళి రోజు జరిగింది అని చెప్పి చరిత్ర చెప్తుంది అనమాట బృందావనంలో. ఆ ప్రత్యేకించి ఆ లీల ఈ రోజు జరిగింది అనమాట కార్తీక మాసంలో. తర్వాత ఆ యశోదమ్మ బంధించినటువంటి ఆ రోజుతోటి కృష్ణుడు ఆయన పెరటి దొడ్డిలోకి నంద మహారాజ్ పెరటి దొడ్డిలోకి వెళ్ళడం ఈ నలకూర మణికిరీవ వీళ్ళు కుబేరుని యొక్క కుమారులు. ధనం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అహంకారం ఉంటుంది. వాళ్ళు తాగిన మత్తులో కొందరు స్త్రీలతోటి జలక్రీడలాడుతూ సాధువు 400 వస్తూ ఉంటే కూడా ఎంత మర్యాద చేయాలో తెలియకుండా నగ్నంగా మత్తులో ఎదురు వెళ్తారనమాట బట్టలు లేకుండా ఈ కుబేరుని యొక్క కుమారులు. అప్పుడు నారదుని వాళ్ళని శిక్షిస్తారు, నువ్వు నగ్నంగా ఉండాలనుకుంటున్నావు కదా, వచ్చారు కదా నా ఎదురుగా, చెట్లుగా పుట్టండి మీరు అని. చెట్లకు డ్రెస్ ఉండదు. సో ప్రభుపాదులు గారు ఆయన టీచింగ్స్లో చెప్తారు, ఎవరన్నా వాళ్ళ శరీరాన్ని ప్రదర్శించుకోవాలా అని అనుకుంటే మరు జన్మలో వాళ్ళు చెట్లుగా పుడతారంట. అందుకనే కొన్ని చెట్లు కొమ్మలు ఏంటి అంటే మంచి స్టైల్లో పోజిచ్చినట్టుగా ఉంటాయి అనమాట. సో వాళ్ళు అంతకు ముందు మంచి డాన్సర్లో లేకపోతే లేకపోతే ఏంటో తెలియదు. డ్రెస్సులు లేకుండా చెట్లు లాగా ఉండొచ్చు. సో మనం ఏంటి అంటే నాగరిక జీవులు అనమాట. జంతువులు అంటే వాటికి డ్రెస్సులు తీసులే ఉండవు. మనుషులు ఏంటి అంటే దుస్తుల్ని వేసుకోవడం. స్త్రీలు ప్రత్యేకించి వాళ్ళ యొక్క సౌందర్యం అన్నటువంటిది కేవలం వాళ్ళ యొక్క భర్తకు మాత్రమే ప్రదర్శింపజేయాలి. వేరే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ యొక్క సౌందర్యాన్ని చూసేటట్టుగా వాళ్ళు ప్రవర్తించకూడదు అనమాట. అది మన సనాతన వైదిక ధర్మం అది అనమాట, వైదిక ధర్మం. సో వాళ్ళని ఆ రకంగా శపించడం జరిగింది. శాపం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మత్తు దిగింది వాళ్ళకి. అప్పుడు నారదులు వారి పాదాల మీద పడి మేము చేసిన తప్పిదం మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నారు. అప్పుడు నారదులు గారు చెప్పారు, అయితే బ్లెస్సింగ్ ఇది కర్స్ ఇన్ డిస్గైజ్, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సో అది శాపంలాగా ఉన్నా మీకు గొప్ప వరం ఇది. ఏంటి అంటే మీకు విముక్తి ఎవరి ద్వారా కలుగుతుంది అంటే ఆ దేవదేవుడు కృష్ణుడి ద్వారా కలుగుతుంది. ఇక్కడ మనం ఏంటి అంటే యశోదమ్మ ఏంటి కృష్ణుని రోటికి బంధించేసింది, ఆ రోడ్డు ద్వారా ఆ రోటికి బంధించడం ద్వారా ఈ యొక్క నలకూర మణికి శాప విమోచనం కలగాల. ఒక భక్తుని యొక్క మాటలు సత్యంగా నిరూపింపబడాల. నారదుని ఏం చెప్పాడు, దేవదేవుడైన కృష్ణుడి ద్వారా మీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పి చెప్పాడు. సో అందువల్ల కృష్ణుడు ఆ చక్రాన్ని ఈడ్చుకుంటూ ఆయన ఆ రెండు అర్జున వృక్షాలు అంటారు, మన నుంచి మధ్య చెట్లు అని చెప్పి మనం తెలుగులో చెప్తాం. సో ఆ చెట్ల మధ్యలో నుంచి ఆ రేణు లాక్కుంటూ వెళ్తారనమాట. ఆ రేణు ఆ చెట్ల రెండు మధ్యలో చిక్కుకుంటుంది. చిక్కున్నప్పుడు భగవంతుడు కొంచెం అంటే లాగుతారు, లాగినప్పుడు పరిగెళ్ళు అని చెప్పి అవి విరిగి పడతాయన్నమాట. ఆ వృందావన వాసులు అందరికీ కూడా ఏదో ప్రళయం చేసినట్టుగా వాళ్ళు భావించారంట. సో ఆ చక్ర రూపంలో ఉన్నటువంటి ఈ నలకూర మణికిరీవ వీళ్ళకి శాప విమోచనం అది కూడా ఈ దీపావళి రోజే జరిగినట్టుగా చెప్తారనమాట. సో భక్తుని యొక్క కఠినమైనది ఏదైనా కూడా ఆశీర్వాదమే, భగవంతుని యొక్క దండన కూడా ఆశీర్వాదమే. భగవంతుని చేతిలో మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు, భక్తి చేస్తని మోక్షాన్ని పొందుతాడు, ఆయన చేతిలో మరణించిన వ్యక్తి కూడా మోక్షాన్ని పొందుతాడు. సో అందువల్ల భగవంతుడి నుంచి వచ్చింది ఏదైనా కానీ అనుగ్రహమే, భక్తుడి నుంచి వచ్చింది కూడా ఏదైనా కానీ అది అనుగ్రహమే, మనం దాన్ని శాపంగా భావించకూడదు. ఎందువల్ల అంటే ఒక్కసారి గురువు మనం చేస్తారు కఠినంగా, ఇట్టుండే ఇట్టుండే అని చెప్పి నువ్వు దాన్ని కఠినంగా పాటిస్తే నువ్వే ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. నేను కండిషన్ పెట్టుకున్నంత వరకు నువ్వు పిలుతూ ఉంటావు, నువ్వు ఇంత చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే గురువు కఠినంగా చేశారు ఎందుకంటే మీకు ఆ పరిమిషం తగ్గించుకోవాలి నువ్వు దాన్ని తగ్గించుకున్నావుకో ఉపయోగించబడేవారు నిర్వహించబడతాం. సో అందువల్ల ఇవన్నీ కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకునే దానికి ప్రయత్నించాలి. ఈ అసలు కూడా ఈ కామ క్రోద మోహ లోభ మద మాత్సర్యం వీటితోటి వాళ్ళు రదిలిపోతూ ఉన్నారు వాళ్ళ వ్రతకాల్లో. సో అందువల్ల వాళ్ళు ఎప్పుడూ సాటిస్ఫై కాలేదు. నరకాసురుడు అయితేనేమి, హిరణ్యకశిపుడు అయితేనేమి, రావణాసురుడు అయితేనేమి, కంసుడు అయితేనేమి, వాళ్ళందరూ కూడా ఈ అవలక్షణాలతో ఉన్నారు. అందువల్ల వాళ్ళు భూమండలాన్ని అంతా పరిపాలించినా కానీ వాళ్ళకు సంతృప్తి లేదనమాట. సో సంతృప్తి అనేటువంటిది జీవునికి ప్రాపంచికంగా రాదు, జీవునికి ఆ పరమాత్మ సేవలోనే సంతృప్తి లభిస్తుంది. సో అందువల్ల మనలో ఉన్నటువంటి అసుర గుణాలని తొలగించమని చెప్పి ఇటువంటి పర్వదినం రోజు మనం భగవంతుని ప్రార్థించాల. మనలో కూడా మిని నరకాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ప్రతి ఒక్కరిలో ఉన్నారు. దేవ యుగాలకి కలియుగానికి వ్యత్యాసం ఏంటి అంటే సాధువులకు పక్షాలు ఉండేవాళ్ళు, దుష్టులకు పక్షాలు ఉండేవాళ్ళు. భగవంతుడు అవతరించి దుష్టులను శిక్షించి సాధువులను రక్షించేవాడు. కలియుగంలో ఏంటి అంటే ఆ ఇద్దరు ఒకరిలోనే ఉన్నారు. వీడు కొంచెం సేపు చాలా సాధువులాగా ఉంటాడు, కొంచెం సేపు దుర్మార్గుల్లాగా ఉంటాడు. సో అందువల్ల ఆ మనలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తొలగించుకోవాలా అంటే, ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఒక ఆయన మనం పబ్లిక్ ప్రోగ్రామ్ చేసినప్పుడు కృష్ణుడికి ఆయుధం పట్టుకొని అందరినీ చంపేయమని, అర్జునుడికి ఆయుధం పట్టుకొని అందరినీ చంపేయమని కృష్ణుడు చెప్పాడు. మీరు కూడా అట్టానికి ఆదేశాలు ఇవ్వాలా ధర్మాన్ని కాపాడటం కోసం, మీరు భజనలు చేయండి, జపమాలలు తీసుకొని జపాలు చేయండి అని చెప్పి చెప్తే ఎట కుదురుతుంది, దీనికి క్లారిటీ ఇవ్వాలా అని చెప్పి ఆ వెంకటేశ్వర విజ్ఞాన భవన్లో మన ప్రవచనం జరిగినప్పుడు ఒక ఆయన అడిగాడు అనమాట. నేను చెప్పాను, ఎవరు దుర్మార్గుడు ఎవరు సన్మార్గుడు అది ఫస్ట్ డిసైడ్ చేయండి. మీరు అందరూ దుర్మార్గులే, అందరూ సన్మార్గులే. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు ఒకరిలోనే ఉన్నారు. సో కృష్ణుడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దుర్యోధనుడిని సంహరించడానికి, అర్జునుడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది కృష్ణుడి ద్వారా వచ్చింది. సో కృష్ణ నామం చేస్తే మనలో ఉన్న అర్జునుడికి శక్తి వస్తుంది, మనలో ఉన్న దుర్యోధనుడిని బయటకు నెట్టేస్తాడు, మనలో ఉన్న దుర్యోధనుడిని బయటకు నెట్టేస్తాడు. సో ఇది ప్రొసీజర్, నామం చేస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న అర్జునుడికి శక్తి వస్తుంది అనమాట. సో అప్పుడు మనలో ఉన్న దుర్యోధనుడిని బయటకు నెట్టేస్తాడు అనమాట. అది సత్యం కూడా మీరు గమనించండి, ఈ నామం ఇవన్నీ చేయడం వల్ల మీరు మొదట్లో నామం చేసేటప్పుడు మాంసభక్షం కొనుగోలు చేస్తూనే ఉండుంటారు, చేస్తూనే కొంచెం మాల మొదలు పెట్టారు. స్లోగా నామం చేయడం మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్కటి వదిలేశారు, ఒక్కొక్కటి వదిలేశారు. కొంతమంది తాగుతూ కూడా ఉండుంటారు, మళ్ళా ఏదో ప్రవచనం వినిపోయి ఇదేదో బాగుందని చెప్పి జపం చేయడం, అవన్నీ వదిలేశారు. ఇప్పుడు అన్ని నీళ్ళు మాత్రం రావుతున్నారు అనమాట. సో ఇట్లాగా మనలో ఉన్నటువంటి అసుర ఇవన్నీ ఏంటి, రాక్షస ప్రవృత్తులు. ఈ తాగుడు, వ్యభిచారం, జోదం ఇవన్నీ అసుర ప్రవృత్తులు. సో ఎప్పుడైతే మనం జపం చేయడం మొదలు పెట్టామో మనలో ఉన్నటువంటి ఆ అసుర లక్షణాలను ఒక్కటొక్కటి వదిలేస్తా ఉన్నా. ఫిజికల్గా అయితే బయటపడ్డాం కానీ మెంటల్గా ఇంకా ఉంది అసుర భావన. సో అది కూడా తీవ్రమైనటువంటి నామ సంకీర్తన చేయడం వల్ల అది కూడా క్రమంగా పోతుంది. సో అందువల్ల మనం ఈ యొక్క దీపావళి పర్వదినం రోజు ఆ భగవంతుని మన జీవితంలోకి ఆహ్వానించాల, మనలో ఉన్నటువంటి ఇతర భావనలు కలిగించమని ఆయన మనకు ఆయన్ని ప్రార్థించాల. సో భక్తులు ఏంటి అంటే ప్రతిదీ కూడా అర్థం తెలుసుకుని పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఏదో వచ్చింది పటాకులు గాలి చేసాం, దీపాలు పెట్టేసుకున్నాం, అరే దీపాలు పెట్టండి, దీపాలు పెట్టండి, ఎన్ని దీపాలు పెట్టినా కానీ నీ హృదయంలో మాత్రం చీకటి పోవట్లేదు బాబు. ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించినప్పుడు నీ హృదయంలో ఉన్న అజ్ఞానం అన్నటువంటి అంధకారం పోతుంది అనమాట. బయట దీపాలు ఎన్ని పెట్టి ఉపయోగం లేదు, నీ హృదయంలో జ్ఞాన దీపాన్ని వెలిగించుకో, అప్పుడు ఆ హృదయంలో ఉన్న అంధకారం పోయినప్పుడే నీకు సరైన దృష్టి వస్తుంది. నీకు సరైన దృష్టి రావాలంటే ఆ హృదయంలో ఉన్న అంధకారం పోవాలి. ఆ అంధకారం పోవాలంటే జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలన్నమాట. బయట దీపాలు పెట్టేస్తే వాళ్ళ ఇంట్లో ఇన్ని పెట్టారా, మన ఇంట్లో ఒక పది ఎక్స్ట్రా పెట్టాలా, ఇది పోటీ, నువ్వు పది కాదు 100 ఎక్స్ట్రా పెట్టు, నీ యొక్క చైతన్యం చీకటిగానే ఉంటుంది అనమాట. సో జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలని. సో ఇంతకు ముందు ఏంటి అంటే ఈ సత్యాలన్నీ తెలుసుకొని అందుకనే పండగ పర్వదినం అంటే ముఖ్యంగా సత్సంగం రొటీన్ గా మామూలుగా జీవితం గడిచిపోతా ఉంటుంది. ప్రాపంచికంగా పండగ రోజుల్లో అయినా కానీ ఏదైనా భగవత్ సందేశం విని ఆ భగవత్ తత్వం విని ఆ రొటీన్ కాకుండా జీవిత పరమార్థం మోక్షం కోసం ప్రయత్నం చేయడానికి పండగ పర్వదినాలు ఉన్నాయన్నమాట. కానీ రాను ఏమైంది అంటే ఏదో కొత్త బట్టలు వేసుకొని కొత్త సినిమా చూసేస్తే సక్సెస్ అనమాట పండగ. అట్లా అయిపోయింది, సినిమా టికెట్ దొరకకపోతే గుడికి వెళ్ళేది. ఇవన్నీ నేను ఊరికి చెప్పట్లేదు, అనుభవంతో చెప్తున్నాను. లాస్ట్ టైం ఒక పండగ రోజు రాజమండ్రిలో దగ్గర దగ్గర ఆ రోజు సంక్రాంతి ఏదో 10,000 సంక్రాంతి రోజు 15,000 మంది వస్తారు వీకెండ్ క్రౌడ్. నేను ఏదో ఊరికి వెళ్తే సాయంత్రం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కార్ ఎక్కబోతా ఉంటే ఇక్కడ ఫ్యామిలీ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకేంటే గుర్తు వచ్చామని ఒక అన్నాడు అనమాట. వాళ్ళన్నారు ఏ సినిమాకి టికెట్ దొరకలేదు, ఇంకా ఏం చేద్దామని వచ్చేసాను అనమాట. సో భగవంతుడు సినిమా టికెట్లు దొరకకపోతే లాస్ట్ లో భగవంతుడు గుర్తు వస్తుంది అనమాట, లాస్ట్ ప్రయారిటీ. సో అట్లా అయిపోయింది. కానీ ఇన్ రియాలిటీ ఏంటి అంటే మొట్టమొదటి భగవంతునికి ప్రాముఖ్యత ఇవ్వాలి మనం. ఇవన్నీ కాలక్షేపాలన్నీ కూడా మనల్ని ఇంకా మాయలో నింపుతాయన్నమాట. నిజమైనటువంటి కాలక్షేపం ఏంటి అంటే మనం ఏ రకంగా ఈ బాధల నుంచి ఈ దుఃఖాల నుంచి విముక్తిని పొందాలా అనేటువంటి సందేశాన్ని మనం తెలుసుకొని మనం ఈ మానుష్య జీవితం ఉన్నప్పుడే మనం ఈ యొక్క మోక్షం గురించి ఆలోచించగలం. వేరే ఏ జన్మలో కూడా అవకాశం లేదని అందువల్ల ఈ మనుష్య జీవితాన్ని సద్వినియోగం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలని. ఎవరికైనా ఉన్న సందేహాలు ఉన్నాయి, డౌట్స్, ఎనీ డౌట్స్? ప్రశ్న ఏంటి అంటే గురువు దగ్గర నుంచి తత్వాన్ని మనం స్వీకరించాలి అని చెప్పి చెప్తారు. కానీ ప్రభుపాదుల వారి లీలామృతం మనం చూసినట్లయితే 3 సార్లు ప్రభుపాదుల వారు భక్తి సిద్ధార్థ సరస్వతి గోస్వామి మహారాజుల వారిని కలిశారు. అటువంటిప్పుడు ప్రభుపాదుల వారి లోపలే ఉండింది ఈ తత్వం అంతా. మీరు ప్రభుపాదుల వారి విషయానికి వస్తే 3 సార్లు కలిశారు అంటారు. రామానుజుల వారు అసలు కలవలేదు. యమునాచార్య వారు ప్రాణం ఉన్నంత వరకు రామానుజుల వారు కలవలేదు. నేను ఇందాక 3 వేళ్ళు ముడుచుకొని ఉన్నప్పుడు ప్రాణం ఎదిలేసిన తర్వాత రామానుజుల వారు కలిశారు. గురువుని ఎన్నిసార్లు నువ్వు కలిశావు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఆ కలిసిన ఒక్క క్షణంలో ఆయన భావనను నువ్వు ఎంత తీసుకోగలిగావు హృదయంలోకి. ఆ 3 సార్లు కలిసిన దాంట్లోనే భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారి యొక్క భావనంతా ప్రభుపాదుల వారి హృదయంలోకి తీసుకున్నాడు. ప్రభుపాదుల వారిని ఒకసారి ఒక శిష్యుడు అడుగుతాడు, బెస్ట్ గురువు ఎవరవుతారు అంటాడు. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, బెస్ట్ డిసైపుల్ ఎవడైతే అవుతాడో వాడు బెస్ట్ గురువు అవుతాడంట. సో ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారికి బెస్ట్ డిసైపుల్. సో డిసైపుల్ అంటే ఏంటి అంటే వన్ హూ హ్యాస్ ద బెస్ట్ డిసిప్లిన్. డిసైపుల్ అంటే డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ ఉన్నాడే డిసైపుల్ అనమాట. సో బెస్ట్ డిసిప్లిన్ ప్రభుపాదుల వారిలో ఉంది. ఆ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు వారి యొక్క మూడుని తీసుకున్నారు. కొంతమంది రెగ్యులర్ పక్కనే ఉంటారు, సంవత్సరాలు అయినా కానీ గురువు మూడేంత పొరలో తినదు, గురువు మూడేంత పొరలో తినదు. అటువంటి వాళ్ళు ఉండి ఉపయోగమే ఉంది. అందుకని కొంతమంది శిష్యులు ప్రభుపాదుల దగ్గరికి వచ్చి, కొంతమంది శిష్యులు మీకు సన్నిహితంగా ఎప్పుడు మీతో ఉంటారు, మేము దూరదూరంగా ఉంటున్నాం, మాకు చాలా విరహంగా ఉంది అని చెప్పి అంటారు. ప్రభుపాదుల వారు నవ్వుతూ చెప్తారు, దోమలు కూడా నాకు చాలా సన్నిహితంగా ఉంటాయి అంటారు. దోమలు సన్నిహితంగా ఉండేం చేస్తాయి, బ్లడ్ టెస్ట్ చేస్తాయి. అట్లాగే మీరు దగ్గర ఉన్న ఉపయోగం. సో మనం ఎంత ఆయన యొక్క ఫిజికల్ సాంగత్యం తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఆయన భావాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి ఆచార్యుల విషయాల్లో చాలా తక్కువ తక్కువ సమయం వాళ్ళ గురువుతో వాళ్ళు స్పెండ్ చేసినట్టుగా ఉండే దాంట్లో కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఇదే సందేశం ఏంటి అంటే, దగ్గర దగ్గర ఉంది కాదు, ఉపయోగం ఏం లేదు, నువ్వు ఆ సందేశాన్ని ఎంత శీఘ్రంగా హృదయంలో తీసుకుంటావో అది ఉత్తమం, కానీ దగ్గరగా ఉండి సంవత్సరాలైనా ఆయన యొక్క భావన ఏంటో నువ్వు అర్థం చేసుకోకపోతే ఉపయోగం ఏముంది, ఉపయోగం. అటువంటి సందేశం ఇవ్వడానికి ఈ ఆచార్యులందరూ వాళ్ళ యొక్క గురువులతో తక్కువ సమయం ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువ వాళ్ళ యొక్క భావనని గ్రాస్ప్ చేసుకొని వాళ్ళు ప్రచారం చేశారు. వెరీ గుడ్ క్వశ్చన్. ఇంకేమన్నా సందేహం? గిరిగోతన పూజ, గిరిగోతన పూజ కన్నా ఇంకొకటి అనవసరాలని చెప్పి అనుకున్నాను. మనం ఇస్కాన్ సంస్థ స్థాపించి 50 సంవత్సరాలు అయిందన్నమాట, స్వర్ణోత్సవాలు. దీన్ని సెలబ్రేట్ చేసుకునేదానికి స్టేట్ వైడ్ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాము. ఆ డేట్స్ వచ్చి 1st, 2nd, 3rd అనమాట. విజయవాడలో మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్, ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో 3 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి అక్కడ. సో అది మళ్ళా 75 సంవత్సరాలు దాన్ని ఏమంటారు, డైమండ్ జూబ్లీనా చెప్తారు. అప్పుడు దాకా ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియదు. మీరు ఎవరన్నా ఉండొచ్చు, నాకైతే ఇది లేదు, నేను ఉంటానో ఉంటా. ఆల్రెడీ బాడీ పని అయిపోయింది. ఈ మధ్య ఈ జర్నీస్ ఇవన్నీ తిరుగుతూ ఉంటే అర్థమైపోతుంది, బాడీ ఇంకెన్నో రోజులు ముందుకెళ్ళదు. అంటే బయటకి గంభీరం కనిపిస్తున్నాను, లోపల చాలా బాగుంటుంది. లాస్ట్ 25 ఇయర్స్ ఇట్లాగే రాత్రి పౌరులు తిరుగుతా తిరుగుతా. సో అందువల్ల మనందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రభుపాద వారి ప్రపంచానికి నిస్వార్థంగా ఆయన చేసినటువంటి సేవలు ఎవరికి తెలియదు. ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు, ఎంతమంది వ్యసన పనుల్ని మనుషులుగా మార్చారు, ఎవరికి తెలియదు అన్నమాట. సో అందువల్ల ఇది మనకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ప్రభుపాద గారి యొక్క గ్లోరీని స్ప్రెడ్ చేయడానికి. సో దీంట్లో మనం ప్రత్యేకించి ప్రభుపాద గారి అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్, తర్వాత ఆయన యొక్క గ్లోరీని స్ప్రెడ్ చేయడానికి రకరకాల యాక్టివిటీస్ ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నాం ప్రభుపాద గారి గురించి. సో ఇవన్నీ కూడా మనం అది చాలా సక్సెస్ఫుల్గా, తర్వాత ప్రభుపాద గారి మీద ఈ కంటెస్ట్ స్టేట్ వైడ్ కండక్ట్ చేశాం. అది 3rd రోజు 3rd రోజు అది ఆ విజేతలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఈ 1 మంత్ ప్రతి ఒక్కటి ఒకటి దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ లాస్ట్ రోజు ఒక శోభయాత్ర కూడా ఒకటి చేయాలని చెప్పి అనుకున్నాం. మినిమం ఒక 5000 డివోటీస్ తోటి నగర సంకీర్తన అనమాట. సో లాస్ట్ రోజు సో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అద్భుతంగా చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ప్రతి ఒక్క డివోటీ ఈ యొక్క యాక్టివిటీలో వాళ్ళు పాలు పంచుకొని ఒక పవిత్రమైనటువంటి భక్తుని గ్లోరిఫై చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఆది ప్రయాణంలో భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నారు, ఎవరన్నా నన్ను కీర్తించినా నన్ను సేవించినా నేను అంత సంతృప్తి చెందను. అదే నా శుద్ధ భక్తుల్ని కీర్తించి వాళ్ళని సేవిస్తే నేను ఎంతో సంతృప్తి చెందుతానని చెప్పి ఆది పురాణంలో స్వయంగా భగవంతుడు చెప్తున్నాను. నాకు తెలిసి నేను చెప్పిన స్టేట్మెంట్స్ కాదు, కొంతమంది ప్రామాణికమైన పరంపరలో వచ్చేటువంటి పీఠాధిపతులు కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి ప్రామాణులు భగవత్ ప్రామాణులు అవతరించారు, శంకరాచార్యులు వారు అవతరించారు, తర్వాత మధ్వాచార్యులు వారు అవతరించారు. వీళ్ళందరూ కూడా కేవలం ఈ భరతవర్షంలోనే వాళ్ళు ప్రచారం చేశారు. ప్రపంచమంతా యథాతథంగా ఏ రకమైన కల్పితాలు లేకుండా తత్వంలో సనాతన ధర్మాన్ని యాజ్టీస్గా ప్రపంచమంతా ప్రచారం చేసేదానికి భగవంతుడు ఎన్నుకున్నటువంటి ఏకైక ఆచార్యులు ప్రభుపాదుల వారు అని చెప్పి శ్రీరంగం పీఠాధిపతి పెద్దజీయ స్వామి ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా అన్నమాట. సో అందువల్ల ప్రభుపాదు గారు ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచం అంతా విశ్వం అంతా మనం అసలు ఒక్కొక్క సంఘటన హృదయాన్ని భావనలోకి తీసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. నేను లాస్ట్ టైం చెప్పాను మీకు, ఈనాడు సండే మ్యాగజైన్ లో ఆర్టికల్ వచ్చింది, ఎవరో హైదరాబాద్ నుంచి జర్మనీలో ఏదో మన ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి 3 రోజులు ఉన్నారంటే ఎముకలు కలిపేసే చలి, అక్కడ వాళ్ళు ఉదయంతో 4:30 గంటలకు మంగళారతి అటెండ్ అవడం, తర్వాత వాళ్ళకి ప్రసాదం పెడితే నీళ్ళల్లో కూడా తులసి దళం వేసి ఇచ్చారంట. వాళ్ళని అడిగారంట వీళ్ళు, నీళ్ళలో తులసి దళం ఉంది ఏంటి అంటే, మేము నీళ్లు కూడా కృష్ణుడికి అర్పించే తీసుకుంటాం ప్రసాదంగా అని చెప్పి వాళ్ళు ఆ జర్మనీ దేశస్తులు చెప్తే మా హృదయం అసలు ఏం అర్థం కాలేదు. మాకు భారతీయులకు పుట్టి తులసి యొక్క విశిష్టత మనకు తెలియకుండా ఉంది, ఈ ఇస్కాన్ సంస్థ ద్వారా నీళ్ళల్లో కూడా తులసి దళం వేసుకుని భగవంతుని కర్పించి వాళ్ళు స్వీకరిస్తున్నారంటే మా హృదయం క్షమించింది అని చెప్పి వాళ్ళు ఆర్టికల్ రాశారు. తర్వాత జార్జి హరిసన్ నామం మీద ఎంత విశ్వాసం ప్రభుపాదు గారు ఆయనకి ఇచ్చారు. జార్జి హరిసన్ అంటే ఈ బీటిల్స్ గ్రూప్ అనమాట, మొట్టమొదట పాప్ సింగింగ్ పాడేటువంటి బృందం అది జార్జి హరిసన్. ఆయన ప్రభుపాదు గారి హరే కృష్ణ మంత్రం దగ్గర విని ఆయన ఈ పాటలు, ఈ పాశ్చాత్య పాటలు పాడడం మానేశారు, కృష్ణుని మీద పాఠం మొదలు పెట్టారు. జార్జి హరిసన్ ప్రభుపాదు గారు శిష్యులయ్యారు ఆయన. మొట్టమొదట కృష్ణ బుక్ అచ్చు వేయడానికి ఆంగ్లంలో జార్జి హరిసన్ విరాళం ఇచ్చారు ప్రభుపాదు గారికి అనమాట మొట్టమొదట. సో ఆయన ఒకరోజు ఒక ఆల్బమ్ ఒకటి తయారు చేశారు, ఓమై స్వీట్ యార్డ్ అని చెప్పి కృష్ణు మీద కొన్ని పాటలు ఆయన రికార్డ్ చేసి అది ప్రపంచమంతా బ్లాక్ బస్టర్ అనమాట. ఎవరు ఎవరి చేతిలో చాలి కొన్ని లక్షల కాపీస్ అవి సేల్ అయ్యాయి. ఒక అన్యమతస్థుడు దానికి చాలా కలతజంది, ఇతను మన మతంలో పుట్టి కృష్ణుని కీర్తించడం ఏంటి అని చెప్పి ఒకరోజు ఆయన ఉదయంతో గార్డెన్ లో ఉంటే ఒక కత్తి తీసుకుని వచ్చి పొడి చేస్తాడు. పొడి చేస్తే జాతీయ అర్చను మన వాళ్ళు ఎవరైనా అటువంటి గాయ కలిస్తే ఏం చేస్తాం, ఒరే మన్నాటి పిలవండ్రా అంబులెన్స్ పిలవండ్రా అరుపులు వచ్చేస్తాను. సో ఆయన ఏం చేశారంటే నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆయన హ్యాంగర్ కి జప బ్యాగ్ ఉంటే ఆ జప బ్యాగ్ తీసుకొని దాన్ని జపమాల పట్టుకొని జపం చేయడం మొదలుపెట్టారు. ఆయన సర్వెంట్స్ వచ్చి ఆ దుర్మార్గుని పట్టుకుని పోలీసులకు పట్టించారు. ఈయన అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లారు, సర్జరీ చేశారు. అయిపోయిన తర్వాత ఆయన స్వరంలోకి వచ్చిన తర్వాత ఆ అనస్థీషియా నుంచి ఆయన అసిస్టెంట్స్ అడిగారు అనమాట, వాడు ఎంతగానో మిమ్మల్ని కతిత గురి చేస్తే మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేయకుండా అదిన్న మాలు పట్టుకొని జపం చేశారు ఏంటి అని. అప్పుడు ఆయన చెప్పారు, మా గురువు గారు చెప్పారు, శరీరం వదిలిపెట్టేటప్పుడు ఎవరైతే కృష్ణ అని చెప్పి శరీరం వదిలిపెడతారో వాళ్ళు వైకుంఠాన్ని గోలోక బృందావనాన్ని చేరుతారని, ఈ దుఃఖమైనటువంటి ప్రపంచం నుంచి నన్ను నేను కాపాడుకునేదానికి ఇంతకన్నా ఉత్తమమైన పద్ధతి ఇంకేం లేదనిపించింది, అందుకని జపమాలు పట్టుకొని హరే కృష్ణ జపం చేస్తానన్నా. ఇది సామాన్యమైన విషయం కాదండి. మనం అనుకోవచ్చు ఒక అటువంటి పాప్ సింగింగ్ పాడేటువంటి ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు హరే కృష్ణ అని చెప్పి చనిపోవాలా అన్నటువంటి పట్టుదలతో ఒకడు పొడి చేస్తే మాన తీసుకొని దాన్ని జపం చేస్తున్నాడంటే అంత స్ట్రాంగ్ ఫెయిత్ అతను తీసుకొచ్చారంటే ప్రభుపాదుల వారు, అది సామాన్యం కాదు. రష్యాలో వాళ్ళు జపం చేసి వాళ్ళు జపం చేసే మాలను జైళ్ళల్లో పెట్టి బయటపడేస్తే కమ్యూనిజం ద్వారా వాళ్ళకి ఇచ్చిన రొట్టెని 108 కోసంలాగా నీళ్ళలో తడిపి చేసుకొని దాంతో జపం చేయడం మొదలుపెట్టారు జైళ్ళల్లో రష్యాలో. సో ప్రభుపాదుల వారు ఒక రెవల్యూషన్ ఆధ్యాత్మికమైనటువంటి విప్లవాన్ని ఆయన ప్రపంచం అంతా తీసుకొని వచ్చారు. ఆ మనుష్య జీవితం అన్నటువంటిది భగవంతునికి శరణాగతి పొంది మోక్షం కోసమే ఉద్దేశింపబడింది, ఇంక వేరే దేనికి కాదు అన్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి వాతావరణం ప్రపంచం అంతా కూడా ఆయన తీసుకుని వచ్చారనమాట. అటువంటి ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిని కీర్తించడం అన్నటువంటిది అది మన మహద్భాగ్యం భావించాలి. సో ప్రతి ఒక్క డివోటీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరగడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలన్నమాట, సక్సెస్ఫుల్ గా చేద్దాం 100%. ఓకే, జగద్గురు శిల ప్రభుపాదుకి, రాధా కృష్ణచంద్ర భగవానుకి, రాధా గోపీనాథ్కి, రాధా పార్థ సాయుడికి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయకి, గోవింద శ్రీనివాస్ కి, రమికాకి, గోవర్ధేమనందు విగ్రహము గిరిజాపన పూజ గురించి మన శౌర్యప్రభు అడిగాడు. వీలైతే ఈవినింగ్ 7:00 మిగతా మళ్ళీ గిరిజాపన పూజ జరుపుకునేదానికి ఇక్కడికి వస్తాను నేను. మధ్యాహ్నం అక్కడ ఉంటుంది రాజమండ్రిలో. ఒకవేళ వీలు కాలేకపోతే మీరే సెలబ్రేట్ చేసుకోండి. హరే కృష్ణ.